The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం అజయ్ వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జులై 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ సాటర్డే కాబట్టి మనం యాజ్ యూజువల్ సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే ఏదైనా మూవీకి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీసో చరిత్రో ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం, కొంచెం స్పెషల్గా అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ట్రెండింగ్ టాపిక్స్. అందులో భాగంగా మనము ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఒక 3-4 నెలలుగా. ఎందుకు అంటే ఆయన ఈ మధ్యకాలంలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. ఒకళ్ళు 2 పార్ట్లలో బయోపిక్ తీస్తే ఇంకొకళ్ళు ఒకే పార్ట్ కింద ఇంకొక యాంగిల్ నుంచి తన బయోపిక్ని తీశారు ఎలక్షన్ సీజన్. సో వీటన్నిటి వల్ల ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అయితే ఎవరికి నచ్చిన యాంగిల్ వాళ్ళు తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ విచ్ వి నీడ్ టు నో. ఆయన గురించి ఎంత చెప్పినా, ఎంత మంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటుంది. సో అలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ అన్నీ కూడాను నేను శాఖ గ్రంథాలయం అక్కడికి ఇక్కడికి వెళ్ళి అప్పట్లో ఉన్న పేపర్లు, అప్పట్లో వచ్చిన సితార, తర్వాత బాపు గారు, ఇంకోతి కొమ్మచ్చి, పులగంచినారాయణ గారు, తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు, నందగోపాల్ గారు, మురారి గారు, ఇలా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ బయోగ్రఫీస్లో రాసుకున్నవి, న్యూస్ పేపర్లో వచ్చినవి అలాంటివన్నీ సేకరించి మనకి తెలియని కొన్ని విషయాలని ఎన్టీఆర్ గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను అల్లూరి సీతారామరాజు విషయంలో కొంచెం చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది, అలాగే ఫిలిం స్టూడియో ఫిలిం నగర్ని మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసే విషయంలో కూడాను కొంచెం చిన్న ఫ్రిక్షన్ ఏర్పడింది అని. అయితే ఆ విషయం మీద నాకు కొంతమంది మెసేజ్లు పెట్టారు, లేదు మీరు చెప్పేది తప్పు, ఆయన అంత ఇది కాదు, అట్లాంటి మెంటాలిటీ కాదైంది అని, చాలా సాఫ్ట్ స్పోకెన్ అది ఇది అని. ఎస్, సాఫ్ట్ స్పోకెనే, కానీ కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలు రావడం అనేది తప్పు కాదు కదా. సో వాళ్ళ అంటే ఒక 9 మందో 10 మందో ఇలాంటి కొన్ని క్వైరీస్ పెట్టారు. సో ఆ విషయం మీద నేను వాళ్ళకి క్లియర్ చేయడం కోసం అని చెప్పి మరిన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను దానికి సంబంధించినవే. అంటే విభేదాలు రావడం అనేది కరెక్టే, కానీ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి మనతో విభేదించారంటే ఇంకా దానికి అసలు అలాంటి కాదు, అట్లా ఏమి ఉండదు, అంతా సవ్యంగానే ఉంది అని ఆల్ ఈస్ గుడ్ అని మనకి మనం చెప్పుకోవడం కాదు. ఫ్రిక్షన్ ఉంది, బట్ తర్వాత మళ్ళీ దాన్ని సాల్ట్ కూడా చేసుకున్నారు. ఇంకా అంటే మనతో ఏకీభవిస్తే తప్ప మన వాళ్ళు మనతో ఉన్నట్టు కాదు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఆ విషయానికి సంబంధించి అందుకని దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా స్టడీ చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి. ఒక ఉదంతం గురించి చెప్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. మీరు అల్లూరి సీతారామరాజు విషయంలో కృష్ణతోటి ఎన్టీఆర్ గారు నేను తీయను నువ్వు తీయద్దు అన్నారన్న స్టేట్మెంటు కరెక్ట్ కాకపోవచ్చు అని ఏదైతే అన్నారో, కృష్ణ విజయ నిర్మల, కృష్ణ తమ్ముడు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడాను ఇప్పుడు మామూలుగా అంటే ఆయన పోయిన తర్వాత వీటి గురించి మళ్ళీ ఎప్పుడు పాపం వాళ్ళు మాట్లాడిన సందర్భాలు అయితే లేవు, కానీ ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు అయితే లేవు, కానీ మేబీ ఎందుకు వచ్చిన గొడవనో లేకపోతే ఆయన మీద ఉన్న గౌరవమో ఏదైనా కావచ్చు, నిజం ఏమై ఉంటుంది అనేది జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి మనం ఊహించుకోవాల్సింది. ఎవరు బయటకు వచ్చారో చెప్పరు. అయితే తను రాయించి పెట్టుకున్న స్క్రిప్ట్స్ విషయంలో ఎన్టీఆర్ గారి తీరు ఎలా ఉంటుందన్న విషయం గురించి ఒక అవగాహన రావాలి అంటే, ఇప్పుడు నేను చెప్పేది వినండి, మీకు ఒక అవగాహన వస్తుంది. 1973 సంపూర్ణ రామాయణం రిలీజ్, దాని స్క్రిప్ట్ రాస్తూ ఉండగా ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి మేము సంపూర్ణ రామాయణం సినిమా తీస్తున్నాము అని చెప్పారు. దానికి సంబంధించి జరిగిన రియాక్షన్ ఏదైతే ఉందో, అంటే కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఇంకోతి కొమ్మచ్చి అని చెప్పి తన ఆత్మకథ ఒకటి రాసుకున్నారు. దాంట్లో దాని గురించి కూడాను ఒక చిన్న ఎపిసోడ్ లాగా రాసుకున్నారన్నమాట. రమణ గారు ఎన్టీఆర్ గారితోటి ఇలాగ సంపూర్ణ రామాయణం తీద్దాం అనుకుంటున్నాం అనగానే, ఎందుకు మేం తీస్తున్నాంగా అన్నారు ఎన్టీఆర్. ఎప్పుడండి అని అడిగారు రమణ గారు. సముద్రాల వారు స్క్రిప్ట్ రాసి 6 ఏళ్ళైంది అన్నారు. 6 ఏళ్ళ నుంచి అది ఇంకా మీ దస్త్రాల్లోనే ఉంది. మీరింకా అల్లూరి సీతారామరాజు, దుర్యోధన చరిత్రలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు, చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాలు అన్ని పత్రికల్లో కూడాను వాళ్ళు కూడా రాశారు అని రమణ గారు అన్నారు. అవును కదా, మరి ఇంకే అన్నారు రామారావు గారు. అంటే రమణ గారు అన్నారు, మీరు సిద్ధమయ్యేసరికి ఇంకా కొంతకాలం పడుతుంది, ఈ లోపల బాపు, నేను, మూర్తి గారు రామాయణం తీస్తున్నాము అని అన్నారు. అంటే నిశ్చయించేశారా అన్నారు కొంచెం తీవ్రంగా. అది పక్కన పెట్టి వేరే తీసుకోవచ్చు కదా అని కూడా అన్నారంట. అప్పుడు రమణ గారు, అది మాకు చాలా ఇష్టమైన కథ అని అన్నారు. అంత గట్టిగా నిశ్చయించేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి చెప్పడం దేనికి అని ఇంకొంచెం తీవ్రంగా అన్నారు. పెద్దలు మాలాంటి వారికి మార్గదర్శకులు అని రమణ గారు అర్ధోక్తిలో ఆగారంట. ఎన్టీఆర్ కొన్ని క్షణాలు అలా మౌనంగా ఉండి కోపంగా హుంకరించకపోయినా నవ్వుతూ, మంచిది, అలాగే కానివ్వండి, కానీ ఒకటి, మీరు తీస్తానంటున్నారు కాబట్టి మీకు 5 ఏళ్ళు మాత్రం టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మీ రాముడి మీద ఈ తారక రాముడు దండయాత్ర తప్పదు అన్నారు అట్టహాసంగా. అలాగ మొత్తానికి ఓకే అనుకుని వీళ్ళు బయటకు వచ్చారు. మూవీ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ కూడా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. రేపు రామాయణం రిలీజు అనగా హీరో శోభన్ బాబు గారు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు, నమస్కరించారు. అలవాటు ప్రకారం ఎన్టీఆర్ ఎడం చేత్తో అభయహస్తం చూపించి దీవించారు. రామాయణం సినిమాకి పనిచేసింది నేనే అని విన్నవించాడు శోభన్ బాబు. ఎప్పుడు రిలీజు అన్నారు ఆయన. రేపేనండి అన్నారు. ఎలా వచ్చింది? బాగుందండి, ఆ సంగతి ఎల్లుండి వచ్చి చెప్పండి అన్నారు ఎన్టీఆర్. ఎల్లుండి వెళ్ళి చెప్పడానికి కొత్త రాముడికి మొహం చెల్లలేదు, ఎందుకంటే ఉదయం మాట హౌస్ఫుల్ కాలేదు, హౌస్ నిల్. మార్నింగ్ షో ఓపెనింగ్ కలెక్షన్ 130 రూపాయలు మాత్రమే. మ్యాట్ని ఎంత అని కనుక్కోవడానికి కూడా నిర్మాతలకు అసలు దమ్ములు కూడా లేవు. భయం వేసింది, ఏంటి అసలు అని. గూబలు అదరగొట్టే నిశ్శబ్దం. చివరికి సాయంత్రం కూడా ఎప్పటికీ అసలు ఇంకా చడి చప్పుడు లేదు. ఖాళీ హాల్లో ప్రొజెక్టర్ నడిచే గొరక చప్పుడు తప్ప. షాక్ తిన్న బాధతో శోభన్ బాబు 7 రోజుల వరకు అసలు షూటింగ్కే వెళ్ళలేదు. మిగతా అంటే వేరే ఇంకా ఉంటాయి కదా, ఆ ఏ మూవీస్ షూటింగ్కి వెళ్ళలేదు. రామాయణం మూవీ ఫ్లాప్ అవుతుందని రామారావు గారు ఆనాడు అనుకున్నట్టే ఆంధ్రాలో ప్రేక్షకులు కూడా 4-5 రోజులు అలాగే అనుకున్నారు. ఎన్టీఆర్ ఉండగా ఇంకో రాముడిని నిలబడడానికి అసలు వీళ్ళకి ఎంత గుండె ధైర్యం అని. పైగా ఈ కార్టూనిస్టులు కానీ కమ్యూనిస్టు బాపత్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే రామాయణం జోలికి అసలు పోవడం ఎందుకు అని హేళన చేయడాలు, ఇలాంటి కార్టూన్లు వేయడాలు అవన్నీ చేశారు. కానీ తొందరలోనే మబ్బులు వీడిపోయినాయి. కొత్త రాముడు అందరితో ఆమోదింపబడ్డాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్కి కుతూహలం పెరిగి శోభన్ బాబుని అడిగి ఆయన థియేటర్లోనే సంపూర్ణ రామాయణం షో కూడా వేయించుకున్నారు. సినిమా మొత్తం చూశారు. శోభన్ బాబుని పిలిచి గుండె కత్తుకున్నారు. టీ తెప్పించి కప్పు బాపు చేతికి అందించి సుభాష్ బాబు గారు, నేను అనుకోలేదు ఇంత గొప్పగా తీస్తారని అని మెచ్చుకున్నారు. అది ఆయన ఘనత సంస్కారం అని రమణ గారు రాసుకున్నారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో సంపూర్ణ రామాయణం విషయంలో ఎన్టీఆర్ గారు బాపు గారిని ఫస్ట్ ఎలా అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత మూవీ చూసిన తర్వాత ఆయన ఎట్లాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఆ విషయాల గురించి చెప్తూ ఉన్నాను. ఒక 5 తర్వాత రామారావు గారు స్వయంగా తీసినటువంటి రాముడి సినిమా గురించి ఆయన ఆ వేళ అన్నట్టే శ్రీరామ పట్టాభిషేకం అని తీశారు 1978. తను రాముడు, సత్యనారాయణ లక్ష్మణుడు, సంగీత సీత. సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్. నేను సూపర్ డూపర్ అనగానే మీరు హిట్ అనుకున్నారు కదా, ఫ్లాప్. రమణ గారు మాటల్లో చెప్పాలంటే ఆ సినిమాని రామయ్య మెచ్చలేదు. కారణం, సముద్రాల వారు రాసిన స్క్రిప్ట్ని ఎన్టీఆర్, త్రివిక్రమరావు, కొండవీటి వెంకటకవి ఇంకా మరెందరో ఇంప్రొవైజ్ చేయడం, ఇంప్రూవ్ చేయడం అని ఇంప్రూవ్ అనే రాశారు, రాసుకున్నారు. సముద్రాల వారు నా రాముడి కథ అని ఎంతో మమకారంతో రాశారు. తర్వాతి వారు అంటే త్రివిక్రమరావు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, కొండవీటి వెంకటకవి కానీ వీళ్ళందరూ ఇంకో కారంతో ఇంప్రూవ్ చేశారు అని రాసుకున్నారు ఆయన ఇంకోతి కొమ్మచ్చిలో. ఇక్కడ ఒక విషయం గమనించండి, రాముడిగా రామారావుకి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు లవకుశ 1963 రిలీజ్, రామాంజనేయ యుద్ధం 1975 రిలీజ్. ఈ రెండు కూడా మిగతా వాళ్ళు డైరెక్ట్ చేసినవి. ఫస్ట్ది సి పుల్లయ్య, లవకుశ సి పుల్లయ్య, రెండోది బాపు అంటే శ్రీరామాంజనేయ యుద్ధం. అంతేగాని తను సొంతంగా రాయించుకొని డైరెక్ట్ చేసిన శ్రీరామ పట్టాభిషేకంకి అసలు ఎటువంటి అప్లాజు రాలా, జనాలు అసలు పట్టించుకోలేదు. ఇంకా ఆయన అంటే తారక రాముడు దండయాత్ర స్టార్ట్ అవుతుంది 5 తర్వాత అని ఏదైతే అన్నారో, అది నిజంగా మరి అంత మిరాకిల్స్ చేసే విధంగా దండయాత్ర అని అనుకునేటట్టుగా అయితే ఏమీ రాలేదనే కదా మరి అర్థం. ఇప్పటికీ శ్రీరామనవమి నాడు సంపూర్ణ రామాయణం సినిమా వేస్తారు తప్ప, ఆ రామాంజనేయ యుద్ధం అన్న వేస్తారు, కానీ శ్రీరామ పట్టాభిషేకం మాత్రం అస్సలు వేయరు టీవీల్లో. దాన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి బాపు రమణల మీద ఎన్టీఆర్కి విపరీతమైన అభిమానం ఉంది, అయినా ఇలాంటి కోపాన్ని ప్రదర్శించారు అంటే మరి ఇంక కృష్ణ మీద ఇంకెలాంటి కోపం ఉండుంటుంది. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒక విలక్షణమైనటువంటి మార్గం. అప్పటిదాకా యాక్టర్స్ అందరూ అటు రామారావునో ఇటు నాగేశ్వరరావునో ఇమిటేట్ చేసేవాళ్ళు. ఈవెన్ శోభన్ బాబు కూడా ఎక్సెప్షనల్ ఏం కాదు. కృష్ణ మటుకు తనకి వచ్చిన రీతిలో, తనకి నచ్చిన రీతిలో నటిస్తూ పోయారు. సాంఘికాలకే పరిమితం అయిపోతే ఎలా ఉండదు తెలియదు, కానీ సినిమాల్లోకి వచ్చిన నెక్స్ట్ ఇయరే గూఢచారి 116 అని ఒక కౌబాయ్ ఇమేజ్ టైపు, జేమ్స్ బాండ్ ఇమేజ్ టైపు, కౌబాయ్ కాదు జేమ్స్ బాండ్, 1966 రిలీజ్. దాంతో అప్పటి యూత్ని విపరీతంగా విశేషంగా ఆకట్టుకున్నారు. రియల్ లైఫ్లో కూడా హీరోయిజాన్ని ప్రదర్శించారు. వచ్చిన 5 ఏళ్లలోనే నిర్మాతగా మారి అగ్నిపరీక్ష సినిమా తీశారు. ఇండస్ట్రీకి వచ్చిన 5 ఏళ్లలో దానిలో కలర్లో ఒక పెద్ద సన్నివేశాన్ని కూడా పెట్టారు. అది ఫెయిల్ అయినా నెక్స్ట్ సంవత్సరమే మళ్ళీ భారీగా కలర్ మూవీ తీశారు, మోసగాళ్ళకి మోసగాడు, 1971. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా కౌబాయ్ టైప్ ఆఫ్ మూవీస్కి ఆద్యం, అదే కృష్ణకి కౌబాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా అది. ఇక ఏఎన్ఆర్ ఎన్టీఆర్లు 1972 వరకు కూడా అసలు కలర్లో సొంత సినిమాలే తీయలేదు. అండ్ నెక్స్ట్ ఆ పై ఏడాది మల్టీస్టారర్ పండంటి కాపురం. 1973 వచ్చేసరికి ఇంకో మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు. ఇలా ప్రొడ్యూసర్గా ఒక రేంజ్లో వెలుగు వెలిగారు. మిగతా వాళ్ళందరూ జెలస్ ఫీల్ అయ్యేంత స్థాయికి వెళ్ళారు ఒక ప్రొడ్యూసర్గా. ఒక మంచి స్టోరీ దొరికిందంటే దానికి ఎట్లా అంటే దాన్ని నమ్మితే కనుక ఇంక ఎట్లాంటి ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోయేటంతలాగా ఆయన చాలా కనెక్ట్ అయ్యారు మూవీ ఇండస్ట్రీకి. ఎంత సంపాదించినా కూడా వీళ్ళిద్దరు అంత తొందరగా అంత సాహసవంతంగా కలర్ మూవీస్ తీయడం మాత్రం జరగలేదు. కానీ ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయారు. సో అంత అసూయపడే రేంజ్కి వెళ్ళిన ఆయన మీద అదే టైంలో అల్లూరి సీతారామరాజు తీస్తాను అనేసరికి ఎన్టీఆర్కి కోపం వచ్చింది. అది కమర్షియల్గా పే చెయ్యదు, నువ్వు తీయద్దు అంటే అదేదో ఒక వాత్సల్యంతో ఇచ్చిన సలహా అనుకోవాలి. సర్లే అనుభవిస్తే కానీ తెలిసిరాదు అని నిట్టూర్చి ఊరుకోవాలి. ఆర్ ఇది ఒక స్పీడ్ బ్రేకర్ అవుతుంది, బుద్ధి వస్తుంది అని సంతోషించాలి. అంతేగాని పంతానికి పోవడం లేదా తనతో సినిమాలు చేయడం మానేయడం ఇలాంటివన్నీ కూడాను కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తాయి. మేబీ అది కొంచెం తన ఈగో హర్ట్ అవ్వడం వల్లే అని అనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మరి లాస్ట్ వీక్ నేను చెప్పింది కరెక్టే అనేటటువంటి అవకాశం లేకపోలేదు కదా. ఇప్పుడు వీటితో మనకు అర్థమయ్యేదైతే అదే కదా ఇంచుమించుగా. పైగా అల్లూరి సీతారామరాజు హిట్ కావడంతో కృష్ణ ఇంకా కొంచెం ధైర్యం చేసి దేవదాసు మూవీని మళ్ళీ తీద్దాం అనుకున్నారు. అది ఏఎన్ఆర్కి కోపం వచ్చింది ఆ విషయం మీద. తెలుగులో దేవదాసు అంటే నేను తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు అని ఆయన భావన. ఈ కొత్త దేవదాసు అయితే మరి నేనైతే చూడలేదు, బట్ చాలామంది చెప్పింది ఏంటంటే ఇప్పుడు అప్పట్లో ఎమినెంట్ యాక్టర్స్ అంటే జగ్గయ్య, గుమ్మడి వీళ్ళందరూ కూడాను ఉన్నారు. గీత రచన, సంగీతం అద్భుతంగా ఉన్నాయి. కానీ దాని మానం దాన్ని వదిలేసి మేబీ కొంచెం ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు చూసారు, ఆ టైప్లో కనుక వదిలేస్తే ఒక 5-6 వారాలు ఏమన్నా నడిచేదేమో. కానీ ఆ మూవీ మీద ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అభిమానులు పగబట్టారు. ఏదైనా పాత సినిమాని మళ్ళీ తీసినప్పుడు పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి దీన్ని దెబ్బకొట్టడం ఆనవాయితీగా వస్తుంది. తన సినిమాకి అలాంటి పోటీ లేకుండా చెయ్యాలి అని కృష్ణ పాత దేవదాసు అంటే 1953 నాగేశ్వరరావు నటించిన దేవదాసు ప్రింట్లు సంపాదించి తగలబెట్టడానికి ట్రై చేశాడని రూమర్స్ కూడా వచ్చినాయి. అది నిజమా కాదా అనేది తెలియదు, కానీ అట్లా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. కృష్ణకి అటువంటి ఆలోచన ఉందా లేదా అనేది దేవుడికే తెలియాలి. కానీ ఈ పుకార్లు అతని మీద ఒక రకమైనటువంటి ఏహ్య భావాన్ని కలిగించినాయి అప్పట్లో చాలా యూత్కి. పైగా అదే టైంలో ఏఎన్ఆర్ అమెరికా వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతున్న టైంలో ఆయన క్యారెక్టర్లో మకుటాయమైనటువంటి దేవదాసు ప్రింట్ని ధ్వంసం చేయబోనడం దుర్మార్గం అని అందరికీ అనిపించింది. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను చిన్న విరామం తర్వాత.
చండివే చాముండివే నా మంత్రాలు ఫలించాలి తంత్రాలు ఫలించాలి మలయాళ భగవతి మా పాలి భద్రకాళి ఆవు ఆవు
ఓంకారి హ్రీంకారి హుంకారిణి తల్లి దయచేసి కావు మమ్మా వీని అహంకారమణగించి ఆగ్రహం హరించి కృపజూపి బ్రోవుమమ్మ డంబమెంతో చూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి డంబమెంతో చూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడింటే డింగరి డింగరి ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడింటే డింగరి డింగరి డంబమెంతో చూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి
అయ్యోడా ఎత్తావులు ఓటంకాయ
మోసకారి బొమ్మ మాయదారి బొమ్మ రోసాన నన్మోదనే నాపై కరుణింపవే నన్ను దరిజేర్పవే తల్లి దిగిరాగదే వేగమే ఉట్టుట్టి మంత్రాలు లే గుట్టంతా తెలిసెనులే నీ కీల్ బొమ్మ పట్టుడి పారెనులే గుట్టంతా తెలిసెనులే నీ కీల్ బొమ్మ పట్టుడి పారెనులే ఉట్టుట్టి మంత్రాలు లే ఒరి చిన్న చెక్కారి తంత్రాలులే
ఈ గెంతులు నేను గెంతగలం లేదు ఎత్తాడు బూడిద గుమ్మడికాయ సత్తా ఉంటే ఆ కలిశం కదిలించో
కదిలిస్తుమరావు
ఆరవల్లి ఆ అగ్ని బాండం ఇలా చేయవో
మంత్రదండం పంపి మర్యాద నిల్పవే పగదీపవే జక్కమా 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 తలచితే డాకిని పలికిస్తే డాకిని
సంహారిణి భర్గాకాళి భయ నివారిణి నాపై నీ కృపా రాణి భవాని ఓ పరమ పావని ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కుప్పు చుట్టి ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కుప్పు చుట్టి దూకాడే కోతిలాగా తుమికాడే కుంగలగా దూకాడే కోతిలాగా తుమికాడే కుంగలగా దండం గిండంతా చెయ్యదా రే గిందంతా చెయ్యరా ఒరి డింగరి దండం గిందంతా చెయ్యరా ఒరి డింగరి దండం పెట్టి చేయరా ఒరి డింగరి దండం పెట్టి చేయరా.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. సుశ్రుతుడు 2000 సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈయన అంటే దానికి మీకొక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని 2 ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగుదూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. 2 రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తెగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవపరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి 100లాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఏ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో కృష్ణ దేవదాస్ మూవీ తీసినప్పుడు ఏం జరిగిందనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. సరే, కృష్ణ ప్రయత్నాల మాట ఎలా ఉన్నా, అంటే పాత దేవదాసు ప్రింట్ తీసుకొచ్చి తగలబెట్టారన్న గాసిప్స్ ఏవైతే వచ్చినాయో, అమిడ్స్ట్ ఆల్ దాట్ పాత దేవదాసు ప్రింట్ని సంస్కరించి నవయుగ వాళ్ళు సరికొత్తగా చాలా థియేటర్స్లో రిలీజ్ చేయించారు. ఆ సినిమా చాలా ఏళ్లుగా చాలాసార్లు రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడేది, కానీ ఈ సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యి ఆ ఏడాది రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ఆడింది. హైదరాబాద్లో ఓ థియేటర్లో మార్నింగ్ షోలలో 100 రోజులు ఆడింది, అదో రికార్డు. ఇక ఏఎన్ఆర్ అభిమానులు, వాళ్ళకి మళ్ళీ ఎన్టీఆర్ అభిమానులు కూడా తోడై కృష్ణ దేవదాసును భ్రష్టు పట్టించడానికి చేతనైనంత మొత్తం ఎంత చేయగలరో అంతా చేశారు. తెర మీద కృష్ణ నవ్వినప్పుడు వీళ్ళు ఏడ్చి, కృష్ణ ఏడ్చినప్పుడు నవ్వి దగ్గి రసాభాస చేశారు. థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వచ్చానరా బాబు అనుకునే ఎట్లాగా చేశారు. మొత్తం మీద ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళు అసలు ఏంటిది, దీనికన్నా పాత దేవదాసే బాగుంది అనిపించేట్లాగా అన్నమాట. సో మొత్తం మీద సినిమా ఫెయిల్ అయింది. అయినా కృష్ణ వెనక్కి తగ్గల, మధ్యలో కొన్ని వేరే సినిమాలు తీసి 1977 నాటికి కురుక్షేత్రం ప్లాన్ చేశారు. దాని డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు. మూవీలో అతిరథ మహారథులందరినీ పెట్టారు. దానికి పోటీగా ఎన్టీఆర్ కర్ణ సినిమా తీశారు. ఇద్దరూ ఎంత హడావిడిగా తీశారంటే, ఇప్పుడు గనక చూస్తే రెండు సినిమాలు ఏంటో చాలా నాసిరకంగానే అనిపిస్తాయి. కురుక్షేత్రంలో యాక్టర్స్ అందరికీ స్కోప్ ఇవ్వడానికి కథం దెబ్బతీశారు. డైరెక్షన్ కమలాకర్ ఒక్కరి చేతి మీదే సాగలేదు. తక్కువ టైంలో అయిపో చేయాలని 5 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు దాన్ని. ఇక ఫైట్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు ఉంటాయి కదా కురుక్షేత్రంలో, అవైతే అత్యంత హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఇక డివిఎస్ కర్ణ విషయానికి వస్తే, అసలు అది ఓ అసలు అది ఇది అని చాలా ఇదిగా చెప్తారు కదా, ఆ మూవీలో కర్ణుడి పాత్ర మీదుగా ఉన్న ఒక డైలాగ్ కానీ ఒక సన్నివేశం కానీ చెప్పాలంటే చాలా కష్టం, వెతుక్కోవాల్సి వస్తుంది. ఎంతసేపటికి మనకి దుర్యోధనుడి డైలాగులే గుర్తొస్తాయి తప్ప కర్ణుడి డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ సీన్ కానీ గుర్తురాదు. కర్ణుడి పాత్ర పూర్తిగా డల్గా సాగుతుంది. అది స్క్రిప్ట్లో లోపం కాదా? తమిళంలో కర్ణ సినిమా వచ్చింది. టైటిల్ రోల్ పాత్రధారికి బోల్డంత కథ ఉంది. దుర్యోధనుడికి కూడా ఉన్నా కూడా క్యారెక్టరు అది సెకండరీ. కర్ణుడికి ఒక ప్రేమ కథ అవేవేవో పెట్టారులేండి. ఇక్కడ దుర్యోధనుడి డైలాగులే డైలాగులు, అసలు వాటిల్లో ఎంత కొత్త భావాలైనా ఉండొచ్చు, ఎంత పాండిత్యమైనా ఉండొచ్చు, కానీ సినిమాని నాటకంలో తీస్తే కష్టం కదా. అలా ఇక టెక్నికల్లీ స్పీకింగ్, ఎన్ఐటి రామకృష్ణ వారి ఏ సినిమా అంతకంటే ఘోరంగా తయారవ్వాల. ఎప్పుడో 1961 సీతారామ కళ్యాణంలో రవికాంత్ నగాయిచ్ చేత ఫోటోగ్రఫీలో అద్భుతాలు జరిపించిన రామారావు కురుక్షేత్రంతో పోటీ పడి ఆ యావలో పడి ఈ డివిఎస్ కర్ణ సినిమా ఫోటోగ్రఫీని అస్సలు పట్టించుకోలే. దాంతో స్క్రీన్ మీద మనకి దారాలు కనపడతాయి. అప్పట్లో కూడా కనపడ్డాయంట, జనాలు నవ్వారంట. పోటీ ఉండి ఉండకపోతే మేబీ కర్ణ ఇంకా కొంచెం బెటర్గా తీయచ్చు. అండ్ దానివల్ల ఆ పాటి అంత ఇదిగా ఆడింది తప్ప టెక్నికల్లీ సౌండ్ అయి కాదు అనేది ఒక అభిప్రాయం పోటీ వల్లే అని. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన రామారావు చారిత్రాత్మక పౌరాణిక సినిమాలు ఏవి ఆడాల, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తప్ప. అది కూడా ఎందుకు, ఆ సినిమాని కోర్టుకు లాగడం వల్ల బీసీ ముద్ర పడడం వల్ల బజ్ వచ్చింది. తర్వాతి రన్లో ఆ సినిమా పెద్దగా ఆడాల, ఎవరు అసలు దాన్ని ప్రస్తావించరు కూడా ఎక్కువ. సో టాప్ యాక్టర్స్లో కొంచెం ఈ అండర్స్టాండింగ్ నేచరు, ఇంకెవరన్నా ఒక స్టోరీ ప్రిపేర్ అయితే వీళ్ళు దాన్ని తీసుకోవడం ఇలాంటి విషయాల్లో, ఇప్పుడు మొన్నే మధ్య వచ్చిన అరవింద సమేత కూడా మొండి కత్తి అని చెప్పి వెంపల్లి గంగాధర్ రాసినటువంటి కథ. అదే కథని ఆయన తీసుకున్నారు, చెప్పను కూడా చెప్పలేదు అని అన్నారు. అప్పట్లో వీళ్ళు కమ్యూనికేట్ చేసినా కూడా ఏంటంటే కొంచెం ఫ్రిక్షన్ అయితే ఉండేది. ఆర్ రీమేక్స్ విషయంలో చూసుకుంటే ఎందుకు ఇప్పుడు ఈ పోటీ విషయమే తీసుకోండి, పోనీ కురుక్షేత్రను కర్ణ, మన పటాసు టెంపర్, ఈ రెండు ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసరు తర్వాత మారడము ఒక సిచ్యువేషన్ వల్ల అంతా ఇలాగే ఉంటుంది మొత్తం చాలా మటుకు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, అట్లా తీసిన విషయం అంటే ఇద్దరు ఒకటే టైంలో తీసింది కూడాను, అంటే ఒక స్టోరీ లీక్ అయ్యి అరే ఇలాంటిది మనం కూడా తీద్దాం అనుకుని తీసారని అప్పట్లో పేపర్లో తెగ వచ్చింది. జూనియర్ NTR అంటే పడక స్టోరీ బయటికి లీక్ అయ్యి ఆ తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళు తీశారు, దాంట్లో కళ్యాణరామ్ తీశాడని. కానీ కళ్యాణరామే మళ్ళీ తర్వాత రెండు మూడు సినిమాలు తనకి ప్రొడ్యూస్ కూడా చేశారు మరి. సో రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. చివరికి ఎట్లా అంటే వాళ్ళిద్దరూ అక్రాస్ ది టేబుల్ కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నారా లేదా అనే విషయమే తప్ప. రీమేక్ కూడా చూడండి, పాత సినిమాలు వాటిని మళ్ళీ రీమేక్ చేసి కొత్త సినిమాలుగా తీస్తే ఎలా ఉంటుంది అండి. అగ్నిపథ్ మూవీ ఉంది, అమితాబ్ బచ్చన్ తీశాడు, మళ్ళీ తర్వాత హృతిక్ రోషన్ కూడా యాక్ట్ చేశాడు, అదే అగ్నిపథ్. అలా పాత సినిమాలను మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు పాత యాక్టింగ్ ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారు, వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళని మరిపించేలా వీళ్ళు యాక్టింగ్ చేయగలిగితే ఏమన్నా కొంచెం బెటర్గా ఉంటుంది, లేకపోతే మటుకు అసలు ఛాన్సే లేదు. ఎవరు కనీసం దాని జోలికి కూడా వెళ్ళరు, ఎందుకంటే ఫ్రమ్ ద స్లైడ్ వన్ కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ సీన్ నుంచే. ఏహే ఇంతటి దానికి అని అనేస్తారు అంతే. దేవదాసు, దేవదాసు మళ్ళీ పుట్టాడు, ఇవన్నీ కూడాను వాళ్ళు అప్పట్లో ఎలా యాక్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆ ఎసెన్స్ని వీళ్ళు ఏ పాట అర్థం చేసుకున్నారు, ఇవన్నీ ఇట్ కౌంట్స్, డౌటే లేదు అందులో. సో సంపూర్ణ రామాయణం రామాయణం ఎవరు తీసినా ఒకటే, అందులో డౌటే లేదు. కానీ ఆ హ్యాండ్లింగ్ కానీ యాక్టింగ్ కానీ దాంట్లో మళ్ళీ ఏమన్నా మార్చారా, ఇవన్నీ టెక్నికల్లీ ఎట్లా, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ ఎలా పనిచేసినాయి, టేకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడాను ఉంటాయి ఖచ్చితంగా. ఆ ప్రభావం లేకుండా ఎవ్వరూ ఏ సినిమాని చూడరు, జస్ట్ చిన్నపిల్లల్లాగా ఏదో వచ్చామో స్క్రీన్ చూస్తున్నాం అన్నట్టుగా. సో ఇప్పుడు ఈ బాపు గారు సంపూర్ణ రామాయణం తీసే విషయంలో జరిగిన కాన్వర్జేషన్ కానీ, లేకపోతే కృష్ణతో అల్లూరి సీతారామరాజు విషయంలో జరిగిన కాన్వర్జేషన్ కానీ, ఏవైనా సరే కురుక్షేత్రం డివిఎస్ కర్ణ అప్పుడు కానీ, ఇవన్నీ కూడాను మనకి ఏం ప్రూవ్ చేస్తాయంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయిన తర్వాత ఎవరితో అయినా విభేదాలు వచ్చినా మళ్ళీ ఆయన సమసిపోయేలాగా దానికి చర్యలు తీసుకున్నారు, వాళ్ళతో కలిసి మళ్ళీ యాక్ట్ చేశారు. అది ఆ సినిమా వరకే ఉంటుంది, తప్ప తర్వాత మళ్ళీ దాన్ని క్యారీ చేయడాలి అలాంటివి ఉండవు. ఫ్యాన్స్ ఏదైనా అంటే కొంచెం వైల్డ్గా ప్రవర్తించినా కూడా కంట్రోల్ చేసేవాళ్ళు, ఇప్పటిలాగా ఫ్యాన్స్ అసలు మా కంట్రోల్లో లేరు, మేమేం చేయలేము అనేటట్టు అయితే లేదు. వాళ్ళకు వచ్చిన విభేదాలను వాళ్లే సమసిపోయేలాగా పరిష్కరించుకునేవాళ్ళు. ఇంకా అందులో మళ్ళీ ఇంకొక మనిషి దూరడం లేదు, ఇలా కాదు అలా చేయాలనడం ఇలాంటివి ఉండేవి కాదు. సో వీటన్నిటిని బట్టి చూస్తే అల్లూరి సీతారామరాజు విషయంలో మనం అనుకున్నది కరెక్టే కదా. పూర్తిగా ఎవరు కూడానునేమో రాయరు, ఇలా వీళ్ళిద్దరి మంచిగా గొడవ వచ్చింది కాబట్టి అది ఇది అని. సో బాపు గారు ఇదివరకంతా మరేమో అందరూ డైరెక్టర్స్ హీరోగానే ఉండేవాళ్ళు, బాపు గారి విషయంలోనే అంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఆ కోపాన్ని ఆయన కొంచెం ప్రదర్శించి ఆ తర్వాత మళ్ళీ కామ్ అయినప్పుడు కృష్ణ విషయంలో మరి ఇంకెంత ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చుగా. అందుకే చెప్పింది. సో ఇందులో ఎటువంటి అడిషన్స్ అలాంటివి ఏం లేవు, కాకపోతే ఎవరు వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా బయటపడలేదు అంతే. ఇదండి వాళ్ళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుంటాను, అంటే మండే రోజు రేపంటే. అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఎండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జూలై 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
మనలో మంచి పెంచడం ముందడుగు.
మా బాబు మా మంచి బాబు, మన శక్తి మమ్మేలు చిన్న బాబు. మా బాబు మా మంచి బాబు, మా బాబు మా మంచి బాబు.
మలు ముసిరే ఇళ్ళు, రోగం రొచ్చు మురిగే ఒళ్ళు. ఈగలు దోమలు ముసిరే ఇళ్ళు, రోగం రొచ్చు మురిగే ఒళ్ళు. చీకటి కొంపలు ఆకలి తెంపులు మారాలి. చీకటి కొంపలు ఆకలి తెంపులు మారాలి, తీరాలి. మా బాబు ముందడు గేయాలి.
మా బాబు మా మంచి బాబు, మన శక్తి మమ్మేలు చిన్న బాబు. మా బాబు మా మంచి బాబు, మా బాబు మా మంచి బాబు.
జీవితాలు కరిగి పోరాదు, జీవితానికి జీవితాలు కరిగి పోరాదు, జీవితాలు.
जो 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 जो